भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
భగవద్గీత యథాతథం అధ్యాయము 10 భగవద్విభూతి అనే అధ్యాయం నుంచి శ్లోకం 20 మనం చర్చించుకుంటాం. మొదటగా నేను శ్లోకాన్ని చెప్తాను, మీరు వెనుక అనుసంధానం.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్య మధ్యం చ భూతానామంత ఏవ చ.
ఓం అజ్ఞానతిమిరాంధస్యాం జ్ఞానాంజనశలాకయం చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణపేష్ణాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామిని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీత యథాతథం అధ్యాయము 10. ఇది భగవద్విభూతి అని ఒక అధ్యాయం నుంచి మనం ఇప్పుడు శ్లోకం 20 మనం చర్చించుకుంటున్నాం. ఈ యొక్క అధ్యాయము భగవంతుని యొక్క దివ్య విభూతి, భగవంతుని శక్తుల గురించి, ఆయన యొక్క లీల గురించి, అవతారాల గురించి, ముఖ్యంగా భగవంతుని శక్తుల గురించి ఈ యొక్క అధ్యాయము తెలియజేసింది. ఇక మొదట అనేక అధ్యాయుల్లో భగవంతుడు అనేక విధాలుగా తన యొక్క భక్తుల గురించి, తన యొక్క భక్తుల సేవ గురించి అన్నిటి కూడా తన విస్తారంగా వివరించిన తర్వాత ఈ యొక్క అధ్యాయంలో అర్జునుడు అడుగుతున్నటువంటి కృష్ణుడిని విభూతిని వివరిస్తున్నటువంటి ఈ యొక్క అధ్యాయం, దీనిలో మొట్టమొదట అర్జునుడు సంబోధిస్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే భగవంతుని యొక్క విరాట రూపాన్ని దర్శించిన తర్వాత ఆ భగవంతుని యొక్క శక్తులను అన్ని కూడా తను స్వయంగా చూశాడు, ఆ భగవంతు విభూతులు అన్ని కూడా దర్శించాడు. ముఖ్యంగా ఈ యొక్క శ్లోకంలో తన్ని గుడాకేశగా సంబోధించబడినాడు. ఇక్కడ గుడాకేశ అంటే ఒకటి నిద్రని జయించిన వాడని, రెండు అజ్ఞాన అంధకారాన్ని అజ్ఞానాన్ని జయించిన వాడని, అజ్ఞానాన్ని తొలగించబడేవాడని ఇక్కడ సంబోధించబడాడు. స్వయంగా కృష్ణుడితో సంబోధించబడుతున్నాడు. అయితే ఇక ముందు శ్లోకాలు మనం చూసినట్లయితే అర్జునుడు భగవంతుని ఏమి సంబోధిస్తున్నాడు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవ పురుషం సాత్వితం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇక్కడ భగవంతుని పరబ్రహ్మ, ఈ యొక్క విశ్వంలో ప్రతి విశ్వంలో అనేక మంది బ్రహ్మలు ఉంటారు, అనేక బ్రహ్మలు అందరూ పరబ్రహ్మ, ఆ బ్రహ్మలకే హిత అయినటువంటి వాడు పరబ్రహ్మ. ఈ అన్నిటికీ పరమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడని. పరంధామ, ఆయన యొక్క ధామము ఈ యొక్క భౌతిక ధామానికి, ఈ యొక్క ఉన్నమైన ధామాలకి అన్నిటికీ పరమైనటువంటి, ఉన్నతంగా ఉన్నటువంటి అటువంటి ధాములు వివరిస్తున్నాడని. పవిత్రం, భగవంతుడు అంటే పరమ పవిత్రమైనటువంటి వాడు, ఆయనకు ఎటువంటి కల్మషం గురించి కానీ ఈ భౌతికమైన దేనికి కూడా ఆయన అపవిత్రం కానటువంటి వాడు. పరమం భవ, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభం. ఇట్లా సంబోధించుకుంటూ భగవంతుడు అనేకమైనటువంటి తన యొక్క శక్తిని అన్ని సంబోధిస్తూ ఇక్కడ ఓ జనార్దన, ఇక్కడ 18 శ్లోకంలో వరకు కూడా అర్జునుడు భగవంతుని సంబోధిస్తూ భగవంతుని యొక్క దివ్యమైన విభూతిని కోరుతూ ఉన్నాడు. ఈ 18 శ్లోకంలో ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపము, ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివి తీరుటలేదు అని ఇక్కడ చెప్తున్నాడు. భగవంతుని యొక్క విభూతులు ఎంత విన్నా మనకి తనివి తీరదు. ఎందుకంటే భగవంతునికి లీలలు, భగవంతునికి విభూతులు, భగవంతునికి అవతారాలు, భగవంతునికి శక్తులు అపారమైనటువంటివి, మనము ఊహించలేనటువంటివి. భగవంతుడు లీలలు ఇంకా అద్భుతమైనటువంటివి. అనంత శేషుడు అనేకమైన యుగాలు తరబడి కీర్తిస్తూ ఉన్నాడు భగవంతుని, కానీ ఇప్పటికి కూడా ఆక భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలు అనేక స్థితులు ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదంట. మరి అటువంటి మనం అల్ప జీవులమైనటువంటి మనము ఆ భగవంతుని వీపులు ఎలా అర్థం చేసాం? కానీ భగవంతుడు ఎంతో కృపతో ఎంతో దయతో మనకేం చేస్తున్నాడు, అవకాశాన్ని తెలుసుకొని. ఎందుకంటే మనం అనంతమైనటువంటి యుగాల తరబడి మనం ఇక్కడ బంధించబడ్డాము కనుక మనకి కృపతో, ఎందుకంటే జీవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆ ప్రేమతో భగవంతుడు ఏం చేసినాడు, కృపను ప్రసాదించి తన యొక్క నామరూప గుణల్ని శ్రవణము చేసే ఒక అదృశ్యం మనకి కల్పిస్తున్నాడు. తద్వారా మనం తన యొక్క ధామానికి, పరంధామైన ఆ గోలోక వైకుంఠానికి చేరడానికి ఒక అవకాశాన్ని మనకి కల్పిస్తున్నాడు. ఆ విధంగా చెప్తే ఆ భగవంతుని యొక్క లీలలు, భగవంతుని గురించి ఎంత శ్రవణము చేసినను తనివి తీరట్లేదండి. అందుకు ఇంకా తన యొక్క విభూతిని తెలుసుకోవాలని అర్జునుడు కుతూహలం చెందుతూ ఉన్నాడు. ఆ కుతూహలం చెందుతూ చెప్తున్న అప్పుడు కృష్ణుడు ఈ యొక్క అధ్యాయం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 19వ శ్లోకం నుంచి తన యొక్క విభూతులు కొన్నిటిని మాత్రమే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు శ్లోకంలో భగవంతుని యొక్క అవతారాలు అంటే ముఖ్యముగా భగవంతుని విభూతుల్లో ఉన్నటువంటి మూడు అవతార పురుషావతారముల గురించి ప్రభుపాద వరస స్పష్టంగా భాష్యంలో వివరించారు. అయితే భగవంతుడు సర్వ ఐశ్వర్య సంపూర్ణుడు. మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే భగవంతుడు సర్వ ఐశ్వర్య సంపూర్ణుడు, అన్ని సంపూర్ణముగా కలిగినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. మనం చూడొచ్చు గోలోక వైకుంఠ లక్ష్మీ సహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ గోలోక వైకుంఠములో పరంధామైన ఆ గోలోక వైకుంఠులు అనంత కోటి లక్ష్మిలాన్ని సేవిస్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి ఒక లక్ష్మి నారాయణ సేవిస్తే కృష్ణుడికి అనంత కోటి లక్ష్మీలు అంట సేవిస్తూ ఉన్నారు. మరి ఆ ధామం ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించాను. మనం మనకు ఊహకు అందనటువంటిది సంపూర్ణ ఐశ్వర్యం కలిగినటువంటి మనం చూడద్దు. ద్వారకా యొక్క నిర్మాణంలో భగవంతుడు 16,108 మంది ప్యాలెస్లు సృష్టించాడు. అన్ని ప్యాలెస్లు కూడా వజ్ర వాణిక్యం మనకత మాణిక్యాలతో పతకబడేటువంటి బంగారంతో చేసినటువంటి ప్యాలెస్లు అనుకో. అది భగవంతుడిక ఐశ్వర్యంతో మనం ఈ యొక్క సృష్టిలో ఎక్కడ కూడా మనం పోల్చలేము, ఎవరు కూడా సమానం అని చెప్పలేము. ఎవరు కూడా భగవంతుని సమానుడు కానీ అధికుడు కానీ ఎవరు కూడా ఉండడు. మరి భగవంతుని శక్తి చూసినట్లయితే అనేకమైనటువంటివి, అద్భుతమైనటువంటివి. అట్లానే భగవంతునికి యశస్సు, సౌందర్యము, భగవంతు సౌందర్యం ఎంతో మధురమైనటువంటి. మధురాశ్రమంలో మనం చదివినట్లేదు మనకు తెలుస్తుంది, అధరం మధురం, వదనం మధురం, నయనం ఎంత మధురమైనటువంటి, మధురాతి మధురమైనటువంటి కీర్తిస్తున్నారు. చూడండి ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరం ఎంత సుందరంగా ఉందో. ఎటువంటి వ్యక్తి చూసినా ఆ భగవంతునికి ఆకర్షించబడాలి తప్ప కానీ ఎవరు కూడా వికల అంత దీవెన సొంతం కలిగినటువంటి వాడు. మరి జ్ఞానం చూసినట్టంటే ఈ యొక్క భౌతిక సృష్టిలే కాదు, మొత్తం ఈ యొక్క విశ్వములు అనంత కూడా విశ్వం నీటి కూడా వచ్చినటువంటి ప్రతి జీవికి వచ్చినటువంటి జ్ఞానం అన్ని ఆయన నుంచే వస్తున్నాయి. మొత్తం స్థుతి జ్ఞానం అపోహనించ అన్ని ఆయన నుంచే వస్తున్నాయి. మరి ఈ రోజు మన భగవద్గీత మన సరేంటే ఆ జ్ఞానం ఆయన దగ్గర వచ్చిన, వేదాలు వచ్చాయంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటివి, అన్ని భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటివి మనం ఈరోజు మనకు చేస్తున్నాం. అది సంపూర్ణ జ్ఞానవంతుడు. మరి వైరాగ్యం చూసినట్టయితే భగవంతుడు సంపూర్ణ వైరాగ్యం, దేనికి కూడా ఆయన ఆకర్షితుడు కాదు. కానీ ఒక్క దీనికి మాత్రం ఆకర్షిస్తారు, ఆకర్షితుడు అవుతారు భక్తి. భక్తికి ఎవరైతే సంపూర్ణ వైరాగ్యంతో భగవంతుడు భక్తులు సేవ చేస్తాడో దానికి మాత్రమే ఆకర్షితుడు అవుతారు. మరి భగవంతుని యొక్క విభూతుల్లో కొంత భాగం మాత్రమే ఈ నిరాకార బ్రహ్మ. విభూతులు మనం చూసినట్లయితే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక వైకుంఠం మనం చూసినట్లయితే దానికి ఒకటి బై నాలుగు వంతు మాత్రమే ఈ యొక్క భౌతిక జగత్తులన్నీ కూడా, మరి మిగతాదంతా కూడా భగవంతుడి యొక్క. దాంట్లో ఈ 1/4 వంతులో చాలా స్వల్పమైన భాగమే ఈ బ్రహ్మజ్యోతి. మరి ఇంకా మనం చూసినట్లయితే ఈ భగవంతుని విభూతుల్లో ఇంకా మిగతా విస్తారం చూస్తే పరమాత్మరు ఈ సృష్టిలో, ఈ ఒక్క సృష్టిలే కాదు అన్ని విశ్వాల్లో కూడా పరమాత్మ రూపంలో విస్తార రూపం కూడా ఆయన భగవంతుని విభూతులే. ఈ యొక్క శ్లోకం ముఖ్యంగా అదే తెలియజేస్తున్నారు. ఈ భగవంతుని యొక్క పురుషావతారములు అతని మూల పరమాత్మ రూపమై ఉన్నది. మొట్టమొదట భగవంతు పురుషావతార రూపం ఏదైతే ఉందో అది పరమాత్మ రూపమై ఉన్నది. ఈ యొక్క సృష్టిలో వచ్చినటువంటి ప్రతి జీవుని యొక్క స్థిర అస్థిర ప్రతి ఒక్క దీంట్లో భగవంతు సర్వము సర్వము వ్యాపించున్నారు. ముఖ్యంగా పరమాత్మ రూపంలో అన్ని జీవుల్లో కూడా ఆయన నివసిస్తూ ఉన్నారు. అది భౌతిక సృష్టి మొట్టమొదటిగా 3 పురుషావతారములతో మొదలైంది. 3 పురుషావతారములు కలవు. అది ఒకటి మనం చూసినట్టయితే కారణ ఉదయ సాయి విష్ణు, ఇది మొట్టమొదటి పురుషావతారం. జాయ్ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీలా ప్రభుపాదికి. ఈ మొట్టమొదటి పురుషావతారము ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృష్ణుని యొక్క మూల రూపము నుంచి ఈ యొక్క అవతారము ఉద్భవించింది. ఇది మనం అర్థం చేసుకుని చాలా కష్టమనేటువంటి భగవంతుడు అఖిలాండగూడ బొమ్మ అనే దేవదేవి నాకు వాసుదేవి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో మూల పురుషుడు పరమ పురుషుడు. ఇందాక అర్జునుడు చెప్పాడు కదా, పరమపురుష పరంధామ పవిత్రం పరమం భవన, ఆక వాసుదేవ కృష్ణ నుంచి ఉద్భవించినటువంటి ఈ కారణం వస్తే ఈయన మొత్తం అన్నిటికీ కారణం అనేటువంటి వాడు. కారణ అనేది ఇక్కడ కారణభూతం అనేటువంటి వాడు. ఈ కారణోదక సాయి విష్ణు రోమ కోపముల నుంచే ఈ అనంతమైన విశ్వాలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. అనంతమైన విశ్వాలు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క అనంతమైన విశ్వముల్లో కూడా ఈ కారణోదక సాయి విష్ణు ఎవరైతే ఉన్నారో ఈయన నెక్స్ట్ 2 పురుషావతారం ఏంటంటే గర్భోదయ సాయి విష్ణు. ఈ ప్రతి విశ్వాల్లో కూడా ఆయన ప్రవేశిస్తూ గర్భోదయ సాయి విష్ణువుగా ఆయన ఉన్నాడు. చూడండి ఇక్కడ కూడా స్పష్టంగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి కృష్ణుడు యొక్క వచ్చినటువంటి కారణోదయ సాయి విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం ఈ యొక్క సృష్టి క్రియేషన్ మొత్తం నీటికి సర్వకారణ కారకుడు ఆయన. ఆయన కారణం, అందుకే కారణోదక సాయి విష్ణు. కారణ అంటే సర్వకారకుడు అని. ఈయన శ్వేత రంధ్రాల నుంచి అనేకమైన విశ్వాలు ఉద్భవిస్తూ ఉన్నాయి. ఆ విశ్వంలో ప్రతి ఒక్క విశ్వాలు అనేక మిలియన్ల కోటాది కోట్ల విశ్వాలు ఉద్భవిస్తున్నాయి. ఆ విశ్వ ప్రతి ఒక్క విశ్వలో కూడా ఈయన గర్భోదయ సాయి విష్ణుగా ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ గర్భోదయ సాయి విష్ణు ఎవరంటే ఆయన రూపము విశ్వములో, ఆ విశ్వంలో గర్భోదయ సాయి విష్ణు రూపంలో అంటే గర్భ వాటిలో ప్రవేశిస్తున్నాడంట. ఆ గర్భోదయ సాయి విష్ణు నుంచే ఈయన నుంచి ప్రతి ఒక్క మొట్టమొదటి ఈ భౌతిక సృష్టి క్రియేట్ అయినటువంటి బ్రహ్మ ఉద్భవిస్తున్నాడు. ఆయన యొక్క నాభి కమలము నుంచి బ్రహ్మ ఉద్భవిస్తున్నాడు. ఈయన శక్తావేశ అవతారంలో వస్తాడన్నమాట. ఈ యొక్క అవతారంలో ఉద్భవించినప్పుడు బ్రహ్మ మొట్టమొదటి యొక్క భౌతిక సృష్టి క్రియేటర్ అయిన ఇంజనీర్ ఆయన ద్వారా ఈ యొక్క క్రియేషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఆయన ఉద్భవించిన ఆ యొక్క కమలం ఏదైతే ఉందో ఆ కమలం కాడ సెంటర్లో ఉన్న ఈ 14 లోకాలు అనేది ఉన్నాయి. ఆ 14 లోకాల్లో ఈ భౌతిక ప్రపంచం మనం ఏదైతే మధ్యలోకం ఉందో మనం నివసిస్తూ ఉన్నాం. ఆ ఉన్నతమైనటువంటిదే సత్యలోకం. ఆ సత్యలోకం బ్రహ్మ నివసిస్తున్నటువంటి లోకం. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వీయ సంకల్పం ద్వారా మాత్రమే అన్ని కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. అయితే ఇక 3వది మనం చూసినట్లయితే క్షీరోది సాయి విష్ణు. ఈ క్షీరోది సాయి విష్ణు ఈయననే హరి అని పిలుస్తారు. ఈ క్షీరోది సాయి విష్ణునే హరి అని పిలుస్తారు. సర్వ జీవులకు అంటే సజీవ జీవము ఉన్నట్టు అన్నిటిలో కూడా ఈయన పరమాత్మ రూపంలో ఈయనే విశ్వమునంత అంతటి కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ క్షీరోది సాయి విష్ణు మాత్రమే అన్ని జీవరాశుల్లో పరమాత్మ రూపంలో విస్తరించి ఆయన ఉన్నాడన్నమాట. అంటే సర్వాంతర్యామి. ఏదో చెప్పాడు కదా హిరణ్యకశిపుడు ప్రహ్లాదని అయ్యేటప్పుడు, ఎక్కడ నీ హరి అనేటప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి భగవంతుడు ఇక్కడ అక్కడ చెప్పలేము, ఇందుగలడు అందులో సందేహం అది వల్లదు, సర్వంతరం సర్వము వ్యాపించి ఉన్నాడు, ప్రతి ఒక్క జీవులో ప్రతి ఒక్క అణువులో కూడా ఆయన ఉన్నాడని చెప్పాడు కదా. ఎవరు చెప్పారు? ప్రహ్లాద మహారాజు. ప్రహ్లాద మహారాజు ఆయన ఆయన కూడా గుడాకేశుడు, ఆయన అజ్ఞానాన్ని జయించినటువంటి వాడు. అందుకే ఎవరైతే అజ్ఞానాన్ని జయిస్తాడో, అజ్ఞాని నుంచి బయటపడతాడో, వాడు మాత్రమే భగవంతునికి విభూతిని, భగవంతుని శక్తిని, భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసేవాడు. ఎవరు కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా భగవంతుని అర్థం చేసుకోలేరు. నిరాకారవాదులు కానీ సకారవాదులు ఎవరు కూడా ఆ భగవంతుని అర్థం చేసుకోలేరు. అది ఇక్కడ ప్రభుపాద వారు ఇక మహాతత్వమునకు, ఈ విశ్వమునకు మూలతత్వం అంటే మహాతత్వం. ఈ మహాతత్వం అంటే ఏమి? ఇక్కడ పగంధ విభూతుల్లో ఇది ఒక పార్ట్ మహాతత్వం. ఈ మహాతత్వము అంటే పంచమహాభూతములు, పదకొండు ఇంద్రియమూలములు, ఇవన్నీ కలిపి 16. ఈ 16 తత్వములు అనగా 16 విభూతులు. ఈ 16 విభూతుల్లో అన్ని కలిపితే ఆకాశంలో ఉన్నటువంటి మేఘం చిన్న పార్ట్ అన్నమాట, ఒక చిన్న పార్ట్. మరి అట్లాంటి ఈ యొక్క మహాతత్వము అనంత కోటి ఉన్నాయట. ఈ అన్ని కలిపితే ఆధ్యాత్మిక ప్రపంచం అవుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచం చూసి ఈ యొక్క మహాతత్వం జస్ట్ ఒక అణువు మాత్రమే అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోలేము. అంటే ఆధ్యాత్మం ఎంత ఉన్నతమంటుందో, ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోలేము. అందుకే దీన్ని మహాతత్వం అన్నారు. ఈ మహాతత్వం అన్నీ కలిపితే ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ మహాతత్వం గురించి కొద్దిగా మనం ప్రబోధ వర్షం భాగవతంలో వివరించారు. ఈ మహాతత్వము 1/4 వంతు మాత్రమే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పార్ట్. ఈ మహాతత్వమునందు అనంత విశ్వాలు ఉన్నాయి. ఈ మహాతత్వం ఏదైతే 1/4 పార్ట్ ఉందో ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క యూనివర్స్లో, అది 1/4 వంతు మాత్రమే. ఈ విశ్వంలో మహావిష్ణువు, కార్ణోసాయి విష్ణువు గా పిలవబడుతున్నటువంటి కార్ణోసాయి విష్ణువు మొట్టమొదటి వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అది ఈయన మొట్టమొదటి పురుషావతారం యొక్క అంశ. ఎవరైతే ఈ కర్ణోసాయి విష్ణు మనం చెప్పుకున్నా, ఈయన మొట్టమొదటి పురుషావతారం, మొట్టమొదటి అంశం మాత్రమే. అయితే ఈ అవతారాల్లో ఇక్కడ మనం అవతారాల గురించి మనం ఇక్కడ ప్రభుపాద ప్రస్తావించారు. అనేక అవతారాలు ఉన్నాయి. గుణావతారాలు, లీలావతారాలు, మన్వంత అవతార, చిత్తావేశ అవతారాలు, అనేక అవతారాలు ఉన్నాయి. అయితే మనకు తెలిసిన అవతారాలు 10 దశావతారాలు మాత్రమే. ఈ దశావతారాల్లోకి వచ్చినటువంటి వీటిని ఏమంటారు? లీలావతారాలు అంటారు. ఏదైతే మనం దశావతారాలు చెప్పుకుంటున్నామో, మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, బలరామ, కృష్ణ, ఇవన్నీ ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ లీలావతారాలు. ఈ లీలావతారాలు ప్రతి యుగమునందు, ప్రతి యొక్క మహాకల్పం అయిన ప్రతి యుగాల్లో కూడా అవతరిస్తూ ఉంటాడు భగవంతుడు. ప్రతి భగవంతుడు ప్రతి యుగంలో కూడా ఇవి వస్తూ ఉంటాయి లీలావతారాలు. ఈ యొక్క అవతారంలో మనం చెప్పాలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు వీళ్ళంతా కూడా వీళ్ళు గుణావతారాలకు వస్తారు, వాళ్ళు దశావతారాలకు రారు. దశావతారాలు అంటే మన ఏదో భగవంతుడు యొక్క విస్తార రూప అంశాలు మాత్రమే, అనేక ఎక్స్పాన్షన్స్. ఇవి కూడా ఎక్స్పాన్షన్సే, బట్ వీళ్ళు ఏం చేస్తారు? గుణావతారంకి వస్తారు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. మరి ఇక్కడ మనం మూడు అవతారాలు, మూడు ప్రధానమైన విష్ణు తత్వాలు కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఈ విష్ణు ఎవరు? ఈయన గుణావతారాల్లో వచ్చినటువంటి బ్రహ్మ నుంచి తర్వాత సృష్టి, స్థితి, లయ కారణాలకు వచ్చినట్టు ఒక విష్ణు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే బ్రహ్మ నుంచి ఉద్భవించాడు, కానీ విష్ణు స్వయంగానే కర్ణోత్సాహ విష్ణు అయితే స్వయంగా వచ్చాడు ఆ విష్ణు. బ్రహ్మ గర్భోత్సాహ విష్ణు నుంచి ఉద్భవించాడు బ్రహ్మ. అంటే గుణావతారాలు, గుణ సత్వ రజో తమో గుణాలకి ఈ ముగ్గురు కూడా ప్రతీక. రజోగుణ ప్రతీక ఎవరు? బ్రహ్మ. సత్వగుణానికి విష్ణు, తమో గుణానికి ఈ ముగ్గురు, మూడు గుణాలకి ప్రతీకమే. అందుకే వీళ్ళు గుణావతారాలు అని చెప్పి మనం ఇక్కడ శాస్త్రాలు చెబుతున్నాయి. తర్వాత చూసినట్లయితే మన్మంత అవతారాలు. ఈ మన్మంత అవతారాలు మనం చెప్పుకునేది చాలా పెద్ద ఇష్టం ఇది. ఈ మన్మంత అంటే మనువులు, ఈ మనువులు ప్రతి ఒక్క మనువులు కూడా అనంతమైన మనువులు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మన్మంత అవతారాలు, భగవంతుడికి ఎక్స్పెన్స్లో మన్మంత అవతారాలకు వస్తాయి. అంటే ఈ మన్మంత అవతార బ్రహ్మ ఒక్క రోజులో, ఒక రోజు సమయంలో 14 మనువులు వస్తారంట. బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మనువులు వస్తారు. అట్లా బ్రహ్మ ఒక మాసం, ఒక నెలకి 420 మనువులు వస్తారు. ఇప్పుడు మనం ఎన్నో మనువులు ఉన్నాము, ఏ మనువుక అవతారం, స్వయంభూ మనువుక దీంట్లో మనం ఉన్నాం. అయితే ఇక బ్రహ్మ ఒక రోజులో 420 మనువులు వస్తారు. బ్రహ్మకు ఒక సంవత్సరం పాటు 5040 మనువులు వచ్చి వెళ్ళిపోతారు. అట్లా బ్రహ్మ యొక్క ఆయుష్ పరిమాణం 100 సంవత్సరాలు. ఈక 100 సంవత్సరాల్లో ఎంతమంది వస్తారంట, 504000 మనువులు వచ్చి వెళ్ళిపోతారు. బ్రహ్మ యొక్క ఆయుష్ కాల ప్రకారం. అయితే ప్రతి యుగమునందు కూడా, ప్రతి పురుషావతారమునందు కూడా ఈ కారణోత్సాహ విష్ణువు యొక్క ఒక శ్వాస పీల్చి విడిచిలో వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళిపోతారు. జస్ట్ అని శ్వాస తీసుకొని విడిచిపెట్టిన సమయంలోనే ఈ యొక్క సృష్టి స్థితి లైకాన అనే అయిపోతే ఇక 540000 మనువులు వచ్చి వెళ్ళిపోతారు. అంటే భగవంతుని యొక్క విభూతులు, భగవంతుని శక్తి, భగవంతుని గురించి మనం ఇంకేం అర్థం చేసుకుంటాం. భగవంతుడు శ్వాస మేరకే, ఒకసారి శ్వాస పీల్చి విడిచిపెట్టినంత మాత్రాన్నే ఇన్ని వేల మనువులు వచ్చి వెళ్ళిపోతారు. అంటే బ్రహ్మ యొక్క ఆయుష్ పరిమాణంలో ఇన్ని వేల మనువులు వచ్చి వెళ్తుంటారు. అది ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అనేకమైన కోటాను కోట్ల మనువులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు బ్రహ్మ దీంట్లో. అయితే మన ఇక్కడ ఇంకా అనేక అవతారాల గురించి ఉన్నాయి. యుగావతారాలని, యుగావతారాలు అంటే 3-4 రకాలుగా వస్తుంటాడు బాగా ప్రతి యుగంలోని. నలుపు, తెలుపుగా, శ్వేతవర్ణం, పసుపు వర్ణంలోని, ఎరుపు వర్ణంలోని ఉద్భవిస్తుంటాడు. మనం ముందు ఒక యుగంలో చూసినట్లయితే కృష్ణుడు నలుపు వర్ణంలో వచ్చాడు. ఈ కలియుగంలో మొదట వచ్చినటువంటి చైతన్య మహాప్రభు బంగార వర్ణం, పసుపు వర్ణంలో అని వచ్చాడు. అంతకుముందు యుగంలో చూసినట్లయితే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా బంగార వర్ణము, ఎరుపు వర్ణము, అనేక వర్ణాల్లో వస్తుంటారు. అయితే ఇంకా చెప్పినానికి శక్తావేశ అవతారాలు, భగవంతుని యొక్క అవతారాలు, భగవంతుని యొక్క లీలలు, భగవంతుకి విభూతులు, భగవంతు శక్తులు అపారముగా వస్తూ వెళ్తున్నాయి. అంటే ఇవన్నీ దేనికి భగవంతుడు ఇట్లా చేస్తున్నాడంటే, ఈ భౌతిక ప్రపంచంలో బంధింపబడినటువంటి బద్ధ జీవుల కోసం భగవంతుడు వచ్చి తన యొక్క నామ రూప గుణ లీలని ఏదో విధంగా ఈ బద్ధ జీవులకి తెలియజేస్తూ, బద్ధ జీవులకి ఇచ్చి తనను వాళ్ళని భగవద్ధామానికి తీసుకువెళ్ళడం కోసం భగవంతుడు వస్తుంది. అయితే ఇది బహిరంగ కారణం. అంతరంగ కారణం అనేకం ఉన్నాయి. భగవంతుడు భగవద్గీత చెప్పిన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఇది బహిరంగ కారణం. అంతరంగ కారణం, ఆయన కూడా ఒక వ్యక్తే. భగవంతుడు మూల పురుషుడు, వాసుదేవి కృష్ణ ఆయన కూడా ఒక వ్యక్తినే. ఆయన కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఆయన కూడా కొన్ని డిజైర్స్ ఉంటాయి, ఆయన కూడా కొన్ని ఉంటాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇవి చేయాలనుకుంటే ఆయనకి అక్కడ ఎవరు ఉండరు. అక్కడ ప్యూర్ డివోట్ పవిత్ర భక్తులతో ఆయన అనేక లీలు చేస్తుంటారు. కానీ కొన్ని లీలు ఉన్నాయి, భయానకమని, బీభత్సమని కొన్ని రసాలు ఉన్నాయి. ఆ రసాలు అక్కడ ఆయన ఎగ్జిబ్యూట్ చేయలేదు. కనుక ఆ రసాలు ఎగ్జిబ్యూట్ చేయాలంటే ఆయన మళ్ళీ భూలోకం రావాలి. అంటే దేవతలకి ఈ భూలోకం ఒక డస్ట్బిన్ లాంటిది. వాడు ఎవరు నాకు తప్పు చేశారు అనుకోండి, మన ఏదైనా ఒక వేస్ట్ పేపర్ ఉంది, మనం ఏం చేస్తాం, డస్ట్బిన్ లో వేస్తాం. అట్లా ధ్యావతుడికి ఇక భూలోకం ఒక డస్ట్బిన్ లాంటిది. ఎవడైనా తప్పు చేస్తే నువ్వు భూలోకం పో, నువ్వు పలానిది అయిపో అని చెప్పి వాడు పంపిస్తాడు. కానీ భగవంతుడు చూడండి ఎంత కృపామయుడు. తను ఏదైనా లీలలే, దివ్యమైన లీలల్ని ప్రదర్శించాలనుకుంటే ఈ భూలోకం ఎంచుకున్నాడు ఆయన. ధ్యావతుడికి భౌతిక పరంగా డస్ట్బిన్ అయితే, భగవంతుడికి ఇది ఒక లీలాస్థలం అయింది. లీలాస్థలంగా తీసుకుని ఇప్పుడు చూడొచ్చు తిరుమల, ఇది క్రీడాచలం. భగవంతుడు వైకుంఠ లోకంలో క్రీడిస్తున్నటువంటి క్రీడాచలం. ఇక్కడ వచ్చి ఆయన భగవంతుడు అనేక లీలలు ఎక్కడ చేస్తున్నాడు. మరి వృందావనం, భగవంతుడు అద్భుతమైన లీలలు, తన మాధురి లీలన్నీ కూడా అక్కడ చేశాడు. ఇట్లా భగవంతుడి లీలలు మనం ఎప్పుడైతే శ్రవణ కీర్తనాలు చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఈ భగవంతుని యొక్క విభూతులు, భగవంతుని శక్తులు, భగవంతుని యొక్క అనేక మంది వెంటి అన్ని కూడా ఏదైతే అద్భుతం ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతవరకు మన భౌతిక ప్రపంచం ఉన్నంత వరకు భగవంతుని యొక్క ఇది మనం అర్థం చేసుకోలేము. అది వీటిని అన్నింటినీ మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి అంటే, మరి ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చేసినటువంటి అజ్ఞాన అంధకారం నుంచి మనం బయటపడాలి. ఈ అజ్ఞాన అంధకారం బయటపడాలి అనుకుంటే ముఖ్యంగా మనకేమి కావాలి, ఎవరి గురించి శ్రవణం చేయాలి, ఆకం పరంధాముడైనటువంటి ఆక మూల పురుషుడు ఆక వాసుదేవ కృష్ణుడు ఆక భగవంతుని యొక్క విస్తార రూపాల గురించి, భగవంతుని నామ రూప గుణాల గురించి మనం శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసినప్పుడు ఇక్కడ అర్జునుడు అదే ముందు శ్లోకంలో చెప్పాడు, ఈ యొక్క లీలలు విన్న కొలది కూడా ఎంత శ్రవణం చేసినా కూడా తనివి తీరటం లేదు, ఆ ఒక్క భావన మనలో రావాలి. ఎప్పుడైతే ఆ భావన ఎప్పుడు వస్తుంది, మనం ఇక అజ్ఞానం నుంచి బయటపడాలి. అజ్ఞానం అంటే ఏమిటి, అనేక విధాలు మనం చెప్పొచ్చు. ఎవరైనా ఏదైనా చిన్న ఇది చేశారనుకోండి, సరే నీకు బుద్ధి ఉందా, ఇంకా అజ్ఞానంలో ఉన్నామని చెప్పేసి మనం అంటుంటాం. అంటే నీ ఆయన దేహ భావనలతో ఉన్నటువంటి వాడు అజ్ఞాని, నేను ఈ శరీరాన్ని లేదా ఇది నాది నేను అనే భావన ఉండడం అజ్ఞానుడు అని చెప్పచ్చు. అదే భావన మన ఒక ఆచార్యంలో వచ్చినటువంటి గోవిందాస్ ఠాకూర్ తన ఒక కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నారు. తన కీర్తనలో ఆచార్యులు అంటే వాళ్ళు కదిలే దేవాలయాలు అంటారు, కదిలే గోపురాలు, కదిలే దేవాలయాలు అంటారు. ఎందుకు వాళ్ళని అట్లా పిలిచి సంబోధిస్తున్నారు అంటే, వాళ్ళు ఈ యొక్క భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను ఎప్పుడు శ్రవణం చేస్తూ కీర్తిస్తూ ఉంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామే నారద అంటున్నారు, నాహం తిష్టామ వైకుంఠే యోగినాం హృదయేనచ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామే నారద అంటున్నారు. ఆచార్యులు ఏం చేస్తున్నారు, ఆ భగవంతుడికి నామరూప గుణాన్ని కీర్తిస్తూ శ్రవణం చేస్తున్నారు. అది భగవంతుడు వాళ్ళతో పాటు ఉన్నాడు కనుక మనల్ని కదిలే దేవాలయాలు, కదిలే గోపురాలు అని చెప్పేసి వాళ్ళని చేస్తున్నారు. అది వాళ్ళు భగవంతుని యొక్క విభూతుల్ని, భగవంతుని యొక్క శక్తుల్ని, భగవంతుని యొక్క లీలల్ని, భగవంతుని అని శ్రవణం చేశారు కనుక వాళ్ళు వాళ్ళ యొక్క భావన వ్యక్తపరుస్తున్నారు. ఆ భావనలోనే మనం ఇక్కడ చూడొచ్చు. మూడో చరణంలో ఏమి చెప్తున్నారు, ఏదన యవ్వన పుత్ర పరిజన ఇదికే ఆతే పర తీతిరే. మనం దీని నుంచి బయటపడాలి, ఈ యొక్క అజ్ఞానం నుంచి మనం బయటపడాలి. ఏదన యవ్వన, నా యవ్వనము, నా ధనము, నా సంపద, నా పరివారం నన్ను కాపాడుతారు, నన్ను రక్షిస్తారు, నేను నాకు ఇవన్నీ ఉన్నాయి, నేను చేయవలసిన పనేముంది, నేను భక్తులు చేయవలసిన చేయవలసిన పనేముంది, నేను భగవంతుని చేయవలసిన పనేముంది మనం అనుకుంటున్నాం. కానీ ఎంతవరకు ఉంటుంది యవ్వనం, ఒకప్పుడు మనం చిన్న బాలుడి రూపంలో ఉన్న తర్వాత చూసినాం, ఈరోజు మనం ఈ సాగుడు ప్రతి ఒక్కరు కూడా ఇది శాశ్వతం, ఎందుకంటే దుఃఖాలం అశాశ్వతం. ఈ అశాశ్వతం ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా నశ్వరం అనేటువంటిది, ఏది శాశ్వతం అంటే లేదు. మరి అశాశ్వతం అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం శాశ్వతంగా జీవించాలి, శాశ్వతంగా ఉండాలి, శాశ్వతంగా మనం ఆనందపడాలి, శాశ్వతంగా మనం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం, ఇది అజ్ఞానం అంటే. ఈ యొక్క అజ్ఞానం నుంచి మనం బయటపడాలి. జాయ్ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, జాయ్ శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖి వృందకి, గిరిరాజ్ మహారాజ్కి, శ్రీలా ప్రభుపాదికి. మరి ఇటువంటి అజ్ఞానం నుంచి మనం బయటపడినప్పుడే ఈ భగవంతుని యొక్క విభూతిని, భగవంతుని మనం అర్థం చేసుకోగలం. అదే గోవిందాస్ ఠాకూర్ కొద్ది బోర్డు తిప్పము. గోవిందాస్ ఠాకూర్ ఇంకేం చెప్తున్నాడు అంటే, మనం ఏదైనా ఇవ్వన పుత్ర పరిచయం ఇదికే ఆతేపర తీసిరే. చాలా మంది గర్వపడుతుంటాం, నాకు ధనం ఉంది, నాకు సంపద ఉంది, నాకు వండర్ఫుల్ పుత్రులు ఉన్నారు, నాకు వీళ్ళు రక్షిస్తారు మనల్ని. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికెవరు కూడా రక్షించలేదు, ఎవరికెవరు కూడా సహాయపడలేము. దీనికి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒకసారి మన మాయపూర్ నుంచి ఒక ప్రభు చెప్పారు, ఒకసారి మాయపూర్లు మనం వెళ్ళాలనుకుంటే నవదీప్ నుంచి మాయపూర్ని బోట్లో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అందరూ కూడా బోటు ఎక్కి ప్రయాణిస్తున్నారు. ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఆ నీటిని ఆ బోట్లో వెళ్తూ నీటిని ఆ గంగానది నీటిని తీసుకుంటూ ఆడుకుంటున్నాడు. సడన్గా ఎక్కడి నుంచో ఒక మొసలి వచ్చింది, ఆయనకి చేయి పట్టుకొని లాగింది. తను ఆ పిల్లవాడు తనకు తల్లి చేతిలో ఉన్నాడు, తల్లి ఏదంటే పక్కన కూర్చున్నా తల్లి చేతిలో ఒడిలో ఉన్నాడు. ఆ పిల్లవాడు ఆడుకుంటా మొసలి పట్టుకుని లాగుతుంది. మొసలి నీటిలో చాలా శక్తిమంతమైనటువంటి జంతువు. బోటు అంతా కూడా చాలా కదులుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే బోటు వ్యక్తి అన్నాడు, ఏం చేయలేము, మీరు ఏ కత్తి ఏది ఉంటే చెయ్యని నరికేసండి, లేదా పిల్లవాడిని విడిచిపెట్టండి, లేదంటే ఆ వ్యక్తిపడి అందరం కూడా మనం నదిలో పడిపోవలసి వస్తుంది అని అనేది ప్రయత్నించారు. ఆ సమయానికి ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు, ఇంకా ఎట్టి ఏమీ నిస్సహాయ స్థితి అనమాట. ఆ బోటు వాళ్ళు మొత్తం అంతా కూడా సహాయం చేసి మొత్తానికి ఆ పిల్లవాడిని విడిచిపెట్టమని చెప్పి చెప్పారు. ఒకే ఒక ఆప్షన్ అంటే, చూడండి, తల్లి యొక్క తన చేతుల మీదుగా తల్లి తండ్రి చూస్తుండగానే ఆ పిల్లవాడిని గంగా నదిలో ఆ యొక్క మొసలికి ఆహారంగా ఇవ్వాల్సి వచ్చింది. మొసలికి ఆహారంగా ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా సహాయపడలేదు. మన ముందునే అనేక మంది మన యొక్క బంధువులైతేనే, మన యొక్క ఫ్రెండ్స్ అయితే మనకు మనం వెళ్ళిపోతాం, ఎవరికెవరం కూడా మనం సహాయపడి ఎవరం కూడా వాళ్ళతో వెళ్ళట్లేదు, ఎవరిని కూడా వాళ్ళని ఆపడలేము. అది మనం అనుకున్న అజ్ఞానం కారణంగా నాకు ఇవి సహాయపడతాడు, నా పుత్రుడు నన్ను కాపాడుతాడు, లేదా నాకు నా ధనం ఉంది నన్ను కాపాడుతుంది నాకు మనం అనుకుంటున్నాం. ఇది అజ్ఞానం. ఈ యొక్క అజ్ఞానం నుంచి బయటపడాలి. అర్జునుడు ఈ యొక్క అజ్ఞానం నుంచి బయటపడ్డాడు కనుకనే ఆయనకి జ్ఞానాన్ని బోధించిన అర్హత కలిగింది. ఆయన ఫస్ట్ దిన్నె ఉన్నప్పుడే ఆయన భ్రాంతి చెంది అప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ, నేను అజ్ఞానం కారణంగా నాకు ఏది మంచి ఏది చెడు నేను విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినాను కనుక నీకు నేను శరణాగతుని, నీకు నేను సరెండర్ అయినాను, శరణాగతిని శిష్యుని, దయచేసి నాకు జ్ఞానాన్ని బోధించు అన్నాడు. ఇక్కడ గోవిందాశాఖర్ ఏది చెప్తున్నాడు, రెండవ కమల ధలజల జీవన తమల భజరు హరిపద నీతిరే. ఈ జీవితము తామరాకుపై నీటి పొట్టిన కమల ధలజల, కమలము కమల ధలము తామరాకుపై నీటి బొట్టు లాంటిది, ఏ క్షణం రాలిపోతుందో మనకేం తెలియదు. మనం ఎవరికైనా నేను పలానా రోజు చనిపోతాను, పలానా వరకు నింతాను, ఎవరికైనా గ్యారంటీ ఉందా, ఎవరికైనా బాండ్ ఉందా, ఎవరం కూడా చెప్పలేము. మరి ఎవరైనా స్వామి, ఒక వ్యక్తి ఎవరైనా భగవద్గీత చదవండి, జపం చేయండి, భక్తి చేయండి అంటే స్వామి ఇప్పుడా మాకు ఇంకా టైం ఉంది, ఎవరైనా భక్తి నీకేమరా బుర్రుందా, ఇప్పుడు కాదు భక్తి చేయవలసింది, 60 సంవత్సరాలు చేయవలసింది అంటాం. 60 సంవత్సరాలు మనం జీవిస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా, ఎవరికి లేదు. ఎవరో ఒకరిని పలానా టైం పలానా రోజు వరకు నేను జీవిస్తానని దృఢ నిశ్చయంతో నేను స్ట్రాంగ్ మనం బంధపడి చెప్పలేం. మరి మనం నేను ఇంకా జీవించుంటానని చెప్పేసి అజ్ఞానంలో ఉన్నాం. మన ముందునే అనేక మంది వ్యక్తులు వెళ్ళిపోతున్నారు, యమలోకానికో అనేక లోకాలు వెళ్ళిపోతున్నారు. కానీ మనం చూడండి, ప్రతిరోజు కూడా మన రోడ్డు ముందు అనేకమైనటువంటి మృత దేహాలు కలవరా వెళ్తుంటాయి. మరి పోయేవాడి గురించి అనేక ఇది చేస్తారు, హడావిడి చేస్తున్నారు, టపా సర్పేలు ఇస్తారు, డ్రమ్ములు వాయిస్తారు, పూలు జల్లుతుంటారు, అనేక చేస్తుంటారు. దేనికోసం? అనేక మంది వెళ్ళి ఫాలో అవుతున్నారు. దాని ముఖ్య అంటే వాటి అన్నిటికో శాస్త్రాలు మనకు వివరించబడినటువంటి దానికి అర్థం ఏమో తెలుసా? ఎందుకు వాద్యాలు ఇవన్నీ కూడా వాయిస్తూ ఉంటారు, దేనికోసం చెప్పండి? ఆ చనిపోయేవాడు పోయాడు, ఆ చమని ఏమైనా వింటుందా? మరి దేనికోసం అవి? అజ్ఞానంలో ఉన్నటువంటి మనలాంటి వ్యక్తుల కోసం అది చెప్తున్నా, ఓ మూర్ఖులారా చూడండి, ఈ వ్యక్తి ఉన్నంత వరకు నా ధనము, నా సంపద, నాది నాది, నేను నాది నేనే అనే ప్రాకులాడుతూ ఆయన పిసనారిగా జీవిస్తూ అనుభవించకుండా చచ్చాడు. పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవట్లేదు. ఓ మూర్ఖులారా వచ్చి చూడండి అని చెప్పేసి మనకి ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నా. అంటే ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి జీవులు అందరూ కూడా తెలియజేస్తున్నారు, ఈయన పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవట్లేదు. అట్లా తపాసుగా పేసిన అందరూ కూడా ఒక చూసిన మరి వెనక్కి అనేక మంది ఫాలో అవుతున్నాం. ముందు ఫాలో మనం ముందు వెళ్ళట్లేదు, ఆయన వెనక్కి వెళ్తున్నాం. అంటే దాని అర్థం ఏమిటి? ఆ ముందు పోయాడు, నెక్స్ట్ ఏదో ఒక మనం కూడా పోతామని మనకి అక్కడ తెలియజేస్తుంది. కానీ మనం ఇది ఆలోచించట్లేదు. పడియడు వెళ్ళిపోయి రేపు నేను కూడా పోతాను, కానీ మనం ఆలోచించకూడదు. వాడు పోయి నేను ఇంకా జీవించి ఉంటానని చెప్పి మనం అనుకుంటాం. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడాలి. బయటపడినప్పుడే భగవంతుని విభూతులు, భగవంతుని శక్తులు, భగవంతుని అవతారాల, భగవంతుని లీలల గురించి మనం శ్రవణం చేయగలం, భక్తం చేసుకోగలము, భగవంతుని సేవించగలం. ఆ భగవంతుని పాద పద్మాలకి హరిపద నీతిరే, భగవంతుని పాద పద్మాలకి శరణాగతి పొందగలం. అంతవరకు ఈ యొక్క అహంకారం ఉన్నంత వరకు కూడా, ఈ అజ్ఞానం ఉన్నంత వరకు కూడా మనం భగవంతు బాధపడ్డా, శరణాగతి పొందలేము, భగవంతు అర్థం చేసుకోలేము. మరి అవన్నీ భగవంతుని పాదపద్మాలు మన శరణాగతి పొందాలి, భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, భగవంతుని సేవించాలి అనుకుంటే అనేకమైన విధానాలు ఉన్నాయి. ఆ విధానాలే ఇక్కడ గోవిందాస్ ఠాకూర్ తెలియజేస్తున్నారు. మొట్టమొదటి ఏం చెప్పాడు? శ్రవణం. ఇక్కడ అర్జునుడు కూడా మొట్టమొదటి అదే శ్లోకం అదే చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నాడు అర్జునుడు ఇక్కడ? అధికముగా శ్రవణం చేసిన సో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించు గోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినూ తనివి తీరటం లేదు అంటున్నారు. శ్రవణం ఇక సృష్టి ఆరంభము నుంచే దేనిపైన ఆధారపడిందంటే శ్రవణం. మొట్టమొదట ఈ సృష్టి క్రియేషన్ అయిన తర్వాత బ్రహ్మ జ్ఞానం ఇచ్చింది భగవంతుడు, తనకు ఫ్రూట్ ధరించింది భగవంతు. బ్రహ్మ ఏం చేశాడు? శ్రవణం చేశాడు. ఆ శ్రవణం చేయడం ద్వారా తను ఈ భౌతిక సృష్టి క్రియేషన్ అంతా కూడా ఆయన చేశాడు. మరి పరీక్షిత్ మహారాజు అంత గొప్పవాడు ఎట్లా అయ్యాడంటే శ్రవణం ద్వారా. మరి నారద మహర్షి అంత గొప్పవాడు ఎట్లా అయ్యాడు అని ఒక దాచిపుదర అయినప్పటికీ అంత మహాత్ముడు ఎట్లా అయ్యాడు? మహాత్ముల నుంచి, భక్తి వేదాంతుల నుంచి ఆయన శ్రవణం చేశాడు, ఆయన మహాత్ముడు అయ్యాడు. ఆ భగవంతుడు సంపూర్ణంగా అర్థం చేశాడు. మరి సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలో 16 సంవత్సరాలు ఉంటూ తండ్రి అంటే వ్యాసదేవుడి నుంచి ఆయన శ్రవణం చేశాడు. ఆ ద్వారా తను ఇదయ్యాడు. మరి సౌనకాది ఋషులు సుత గోస్వామిని శ్రవణం చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ చెప్పుకుంటున్నాను. అయితే మనం యజ్ఞానించి బయటపడాలి అనుకుంటే, భగవంతుని పాదపద్మాలు సేవించాలి అనుకుంటే, భగవంతుని పైన మనకు అనురక్తి కలగాలనుకుంటే శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ శ్రవణం ఎవరి దగ్గర నుంచి చేయాలి అనేది మన శ్రీమతి భాగవతం తెలియజేసింది. ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఆ శ్రవణం చేసి ఉన్నతంగా భగవంతుని అర్థం చే భగవంతు పద్మాలకి శరణాగతి పొందారో, ఎవరి పవిత్ర భక్తులు ఉన్నా వాళ్ళ దగ్గరనే మనం శ్రవణం చేయాలి. అంతేగాని ఎవరి దగ్గర మనం శ్రవణం చేసామనుకోండి మనకి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. మరి దీనికి ఉదాహరణ ఎవరు? శ్రవణకు ఉదాహరణ ఎవరు? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు 7 రోజులకి మృత్యు, 5 రోజుల్లో మృత్యు వస్తుందని తెలిసి ఆయన ఉన్నతమైన వ్యక్తి, సంపూర్ణ వైరాగ్యం కలిగిన వ్యక్తి. ఎవరైనా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, 3 కావాలి భక్తుడు అంటే 3 కంపల్సరీ ఉంటాయి. 1 సరళంగా ఉంటాడు, 2 జ్ఞానం కలిగి ఉంటాడు, 3 వైరాగ్యం కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తికి మనం శరణాగతి పొందుతాం. అటువంటి వ్యక్తి దగ్గర విన్నప్పుడే మనము ఆ భగవంతుని అర్థం చేసుకోగలం. మరి అటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈయన శ్రవణం చేశాడు. దేనికోసం అండి? రాజకీయాల గురించా? మరి భగవంతుని యొక్క విభూతి, భగవంతుని నామ రూప గుణ లీలని శ్రవణం చేశాడు ఆయన. భగవంతు నామరూప గుణని శ్రవణం చేశాడు. ఎప్పుడైతే భగవంతు నామరూపకుని శ్రవణం చేస్తామో, మన ఇంద్రియాలు, మన దేహం, ఈక భౌతిక దేహము పవిత్రమవుతుంది. భౌతికమైన ఇంద్రియాలను కూడా పవిత్రమవుతాయి. ఎప్పుడైతే పవిత్రమవుతా అప్పుడు మన అజ్ఞానం నుంచి మనం బయటపడగలం. మన అజ్ఞానాన్ని బయటపడాలంటే ఇవన్నీ కాను, ఫస్ట్ మొట్టమొదటి శ్రవణం మంచిగా మనం చేయాలి. ఎప్పుడు సతతం 24 గంటలు ఆల్వేజ్ మనం భగవంతుడి గురించి వినాలి, భగవంతుని చర్చించాలి, భగవంతుని యొక్క నామరూపకులను మనం శ్రవణం చేస్తూ ఉండాలి. ఎవరైతే పవిత్ర భక్తులు, ఎవరైతే ఆ భగవంతుని యొక్క నామరూపకుల గుణ లీలలపైన అనురక్తి కలిగిందో, ఎవరైతే భగవంతు నామరూపాలను సతతం కీర్తిస్తూ ఉత్సాహాన్ని ఆనందాన్ని సృష్టించా రమంతించా ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వ్యక్తి నుంచి మనం శ్రవణం చేయాలి. జై శ్రీ శ్రీ రాధా గోవిందాశ్వతకి బృందకి, గిరిరాజ మహారాజుకి, లక్ష్మీ నరసింహదేవి భగవానికి, శ్రీనివాస గోవిందికి, పతిత పావన శ్రీ శ్రీ గౌరుని తాయికి, శ్రీలా ప్రభుపాదికి, తాయి గౌరు ప్రేమానందే. మనం ఎప్పుడైతే అటవీకి శ్రవణం చేస్తాం మనం అజ్ఞానించి బయటపడతాం. మరి 2 చూసే కీర్తన. మరి శ్రవణం చేస్తే గమ్మనే మనం ఉండం, ఏదో శ్రవణం చేసేసాము, వెళ్ళిపోయినాము, మిగతా టైంలో మనం మన భౌతికమైన కార్యక్రమం మనం మునిగిపోతాం అని చేస్తామంటే ప్రయోజనం లేదు. ఎప్పుడు మనం కీర్తిస్తూ ఉండాలి, భగవంతుడి గురించి, భగవంతుని యొక్క విభూతుల గురించి విన్నామంటే మనం ఎప్పుడు కీర్తిస్తూ ఉంటామో అప్పుడు మనం ఉన్నటి మనలో ఉన్నటి కల్మషాలు, మనలో ఉన్నటువంటి కర్మలు మనలోకి అన్ని కూడా ప్రక్షాళన అవుతాయి. మరి దీనికి ఉదాహరణ ఎవరు? కీర్తన ఎవరు? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి పరిశుద్ధ మహారాజుకి భగవంతుడి లీలన్నీ కూడా కీర్తించాడు, అద్భుతంగా కీర్తించాడు. అదే మన భాగవతంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అద్భుతంగా కీర్తించాడు. అటువంటి వ్యక్తిని శ్రవణం చేశాడు కానీ పరీక్షిత మహారాజు కూడా ఉన్నతమైనటువంటి ఇది ప్రయోజనం పొందాడు. ఈరోజు మనం కూడా అటువంటి ఇది మనకి లభించింది. మరి మూడు చూసే స్మరణ అంటే వీళ్ళందరూ కూడా చూడండి, మొదటి నలుగురు వ్యక్తులు కూడా శ్రవణం ద్వారానే ఉన్నత వ్యక్తులు అయ్యారు. మరి స్మరణకి ఎవరు ఉదాహరణ? ప్రహ్లాద్ మహారాజు. మరి ప్రహ్లాద్ మహారాజు అంత ఇది ఎట్లా కలిగిందంటే, తన కూడా తల్లి గర్భం ఉండేటప్పుడు నారద మహర్షి, పవిత్ర భక్తుడు నారద మహర్షి విన్నాడు, శ్రవణం చేశాడు. శ్రవణం చేశాడంటే మనం శ్రవణం ఎప్పుడైతే చేస్తామో ఈ మిగతా మూడు కంపల్సరీ జరగాలి. ఏమిటది? స్మరణ, కీర్తన అండ్ వందన. ఈ మూడు జరగాలి. జరిగినప్పుడే మనం అజ్ఞానం నుంచి బయటపడగలం. అయితే ప్రహ్లాదుడు ఆ విధంగా స్మరణ చేస్తూ ఉన్నాడు, 24 గంటలు స్మరణ చేస్తూ ఉన్నాడు. అంటే చూడండి, ఆయన 24 గంటలు శ్రవణం చేస్తూ చేస్తూ లేదా స్మరణ చేస్తూ ఉన్నాడు, భగవంతుని కీర్తిస్తున్నాడు, భగవంతుని స్మరిస్తున్నాడు, భగవంతుని ఇస్తున్నాడు. తద్వారా మనకి తనకి ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ కూడా తనకి ఏమి కూడా కాలేదు. అయితే మనం మనకు కూడా ఒక సంశయం రావచ్చు. నేను కూడా జపం చెప్ప 16 మాలు జపం చేస్తున్నాము, భక్తుల సేవ చేస్తున్నాను, అన్నిటి వస్తున్నాము. కానీ మనకి ఏదైనా ఒక వ్యక్తి ఎట్లా గిల్లాడు అనుకో మనకు కోపం వస్తుంది, ఆ అంటాం. కానీ ప్రహ్లాద మహారాజుకి తులాలతో పొడిచారు కానీ వాళ్ళకి ఏమి కాలేదు. ఏనుగులతో తొక్కించారు కానీ ఏమీ కాలేదు. కొండ నుంచి తోచారు కానీ ఏమీ కాలేదు. తలతల నీటిలో వేశారు, ఆయిల్లో వేశారు కానీ ఏమీ కాలేదు. మనకి మనకి ఏదైనా ఇదైతే మనకి నొప్పి కలుగుతుంది. అంటే మనం ఇక్కడ క్రమంగా శ్రవణం చేయట్లేదు, స్మరణ చేయట్లేదు. దానికి మనకి ఆ విధంగా మనం జరగట్లేదని మన శ్రవణ స్మరణ చేయట్లేదు. ప్రహ్లాద మనం చూసినది 5 సంవత్సరాల బాలుడు. ఆయనకి అనేకమైన కష్టాలు కల్పించినప్పటికి కూడా అనేకమైన ఇబ్బందులు కలిగి తనకి ఏం కాలేదు. ఒక హిరణ్యకశిపుడు ఒక రాక్షసులు భటులు ఏం చేశారు, ఆయన పెద్ద పెనంలో వేసి ఆయన ఆయిల్ పోసి కాగిస్తూ ఉన్నారు, అరిగిస్తూ కింద నిప్పెడుతూ ఉన్నారు. అది చాలా పొంగుతూ ఎదురుస్తున్నాయి. కానీ ప్రహ్లాదుడు చాలా హ్యాపీగానే భగవంతుని స్మరిస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది, ఏ ప్రహ్లాద్ నీకేం కావట్లేదా అని చెప్పేసి అడిగారు. ఏం లేదు, చల్లగా ఉందన్నాడు. ఏంటి పొగలు వస్తుంటే చల్లగా ఉందని సరే ఒకటి వేణి పెట్టి చూశాడు. అంతే, వేణి పెట్టారు లేదా వేణి అట్లా ఊరి కింద పడిపోయిందాడు. సరే ఇదేమిటిది, నాకు ఏని పెడితే నాకు ఇట్లా వాడికి ఏం కావట్లేదా అంటే ఏం లేదు. ఆశ్చర్యం కలిగింది వాళ్ళు, అయ్యే వీడు సామాన్యుడు కాదు అని చెప్పి శరణ్యకృష్ణ గారికి చెప్పారు. రాజా, మీరు చేయమని చేశాము కానీ నీ పుత్రుడు సామాన్యుడు కాదు. ఆయన ఏదో ఉన్నతమైన వ్యక్తిని ఆయన ఆశ్రయం తీసుకున్నాడు కనుక ఆయనకు అంత శక్తి లభిస్తుంది కనుక ఆయన విడిచిపెట్టండి బెటర్ అని చెప్పాను. చూడు నా పరిస్థితి ఎట్లా అయింది, వాడికి చేస్తే వాడికి ఏం కావట్లేదు, చల్లగా హ్యాపీ ఏసీలు ఉన్నట్టు ఉంది అంటున్నాడు. వాడు చల్లగా ఉంది అంటున్నాడు కానీ నేను ఏం పెట్టి చూసినా ఏం ఊడిపోయింది. అంటే ఇంత శక్తి ఎక్కడి వచ్చింది ఆయనకి? స్మరణ చేశాడు, స్మరణ చేస్తున్నాడు. శ్రవణం చేశాడు, స్మరణ చేస్తున్నాడు. అందుకే అంత శక్తి కలిగింది. అది మనకి అటువంటి ఇది కలగట్లేదు. మనకి ఏదైనా చిన్న నిప్పట్టుకుంటే కాలుతుంది, మనకి ఏదైనా చిన్న గుండు తీసి మనకు వస్తుంది, మా బాబు బ్లడ్ వస్తుంది. అంటే మనకి ఇది జరుగుతుంది అంటే మనం ఆ రెండు సక్రమంగా చేయట్లేదని మనకి ప్రత్యక్షంగా మనకి తెలుస్తుంది. మరి మూడో చూసినట్టు వందనం. వందనం అంటే భగవంతుడి పాద పద్మాలకి శరణాగతి పొందడం, భగవంతుడికి పాద పద్మాలకి ప్రణామం చేయడం. దానికి ఉదాహరణ ఎవరు? ఎవరు? అక్రూరుడు. మరి ఆయనకి ఎట్లా తెలుసు భగవంతుడి పాద పద్మాలు? ఆయన మధుర నుంచి వృందావనం వెళ్ళేటప్పుడు భగవంతుని పాదపద ముద్రను చూశాడు. మరి ఆయనకి ఎట్లా తెలుసు భగవంతుని పాదపద ముద్రలు? ఆయన ఎట్లా తెలుసు ఆయనకి? ఆయన కూడా శ్రవణం చేశాడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతిని, భగవంతుని యొక్క శ్రవణం చేశాడు, భగవంతుని యొక్క సిగ్నాల గురించి, భగవంతుని యొక్క దివ్యమైన మంగళ రూప ఆ దివ్యమైన స్వరూపాన్ని గాని శ్రవణం చేశాడు కనుకనే భగవంతుని పాద పద్మాలు ఉన్నటువంటి ఆ యొక్క గుర్తులైన శ్రవణం చేశాడు, గుర్తించాడు. అందుకేం చేశాడైనా కానీ మనం సాక్షాత్ భగవంతుడి ఎక్కడ మనం ఇస్తున్నప్పటికీ మనం వస్తే మనం ప్రణామం చేయం, అవును తలమ చూడొచ్చు. ఒకటి వ్యక్తి వస్తాడు, శైలి వస్తాడు, అద్భుతంగా ఉంది, వండర్ఫుల్ గా ఉంది అంటాడు, కనుక ప్రణామం చేయం. అంటే వాడు 100% అజ్ఞానంలో ఉన్నాడని మనకి తెలుస్తుంది. మనం కూడా సంప్రాయించి వస్తాం, ఇమీడియట్లీ భగవంతుడి గురించి ఇమీడియట్లీ ప్రణామం చేయాలని మనకి ఇది రాదు. అంటే మనం భగవంతుడి గురించి మనం సక్రమంగా శ్రవణం చేయలేదని మనకి దీని గురించి మనకి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. భగవంతుడు అఖిలాంటి కోడి బ్రహ్మానాయకుడు అక్కడ మన కోసం వేచి ఉన్నాడు అని ఇమీడియట్లీ కట్టలేసినాడే మనకి, ఇమీడియట్లీ మనం మాట్లాడుతుంటాం పక్క వాళ్ళతో, లేదంటే ఇంకోటి చూస్తుంటాం ఇంకోటి చూస్తుంటాం. కానీ అఖిలాంటి కోడి బ్రహ్మానాయకుడు మన కోసం ఆయన భౌతిక ప్రపంచానికి వచ్చి మన కోసం ఆయన దర్శనం ఇవ్వడానికి రెడీగా దర్శనం ఇస్తూ ఉంటే మనం వేరే కార్యక్రమంలో మనం ఉన్నాం. అంటే భగవంతుని యొక్క దివ్యమైన స్థితి గురించి, భగవంతుని విభూతుల గురించి, భగవంతుని శక్తుల గురించి, భగవంతుని అవతారాలు, భగవంతు అచింతమైనటువంటి శక్తిని మనకి పూర్తిగా మనం శ్రవణం చేయలేదు. కనుకనే ఆయన యొక్క ఇది మనకి అర్థం కావట్లేదు. మరి ఇంకా మనం చూసినట్టయితే పాదసేవనం, పాదసేవనకి లక్ష్మీదేవి, ఇంతకుముందు మనం చెప్పుకున్న లక్ష్మీదేవి భాగ్యదేవత. మరి అటువంటి భాగ్యం మనం కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేసిన మంచి ఇది మన దొరికినంత భాగ్యవంతుడు అంటాం. మరి ఆవిడకి భాగ్యదేవతని ఎట్లా పేరు వచ్చింది లక్ష్మీదేవికి? ఆ భగవంతుడి పాదపద్మాలను సేవించే భాగ్యాన్ని ఆవిడ పొందింది కనుక ఆవిడ భాగ్యదేవత అయింది. వీళ్ళకి అజ్ఞాన సుకృతం చెప్పొచ్చు వాళ్ళు. ఏంటి క్షీరసాగరంలో మదించేటప్పుడు ఆ క్షీరసాగరంలో వచ్చిన ఎవరు సాగరపుత్రిగా తను వచ్చినప్పుడు విష్ణు ఆయన స్వీకరించాడు, భగవంతుడు స్వీకరించాడు. ఆ విధంగా ఆవిడ భగవంతుని పాద పద్మాలను సేవిస్తూ ఆవిడికి అంత శక్తి, ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ, భగవంతుడు ఒక అజ్ఞాపకం ఫైనాన్స్ మినిస్టర్గా ఆవిడ ఒక ఉన్నత పొజిషన్ తీసుకుంది ఆవిడ. మరి అటువంటి గురించి ఎవరికి లభిస్తుంది చెప్పండి. మరి ఇంకా మనం చూసినట్టు దాస్యం, అది కూడా అజ్ఞాసుకృతే దా హనుమంతుడికి. ఇట్లా మనం చెప్పుకుంటే వీళ్ళందరి గురించి చాలా మంది పూజనం, భగవంతుడు పూజించిన పుద్ది మహారాజు, సఖిజనం అర్జునుడు, అర్జునుడు ఆత్మ నివేదం బలి మహారాజు, ఇవి వీళ్ళు ఆ విధంగా భగవంతుని యొక్క విభూతిని తెలుసుకుని భగవంతుని శక్తులు భగవంతుని అవతారాల గురించి భగవంతుని కష్టంగా శ్రవణం చేశారు కనుక గోవిందాస్ ఠాకూర్ ఆయన పోకో మూర్ఖులారా భజిహురి ఏమన్నా శ్రీనందనందన అభయ చరణారవిందరే, ఆ అభయుడు ఫీర్లెస్ పర్సన్ అటువంటి వ్యక్తికి మీరు శరణాగతి పొందండి. అందుకే మనకి అభయ చరణ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ ఆయన ఆ భగవంతు ఆ కృష్ణుని యొక్క పాద మధ్మానకి ఆయన శరణాగతి పొందాడు కనుక ఆయన అభయ చరణ్. అని చూడండి ఎక్కడికి వెళ్ళినా ఆయన లైక్ ఆయన చెప్పాలంటే కలియుగ నారద, నారద మీద ఎక్కడికి వెళ్ళినా దేనికి భయపడ్డు, రాక్షసు దగ్గరికి కింద దగ్గర మొత్తం అన్ని లోకాలు తిరుగుతుండే ఎక్కడికి ఆయన భయం లేదు. అలా ప్రభుపాద్ ప్రతి ఒక్క దేశంలో ప్రపంచం మొత్తం 14 సార్లు పర్యటన చేసి మ్లేచాస్ యవనాస్ నీచులకి దరిద్రులకి అందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకు? ఆ అభయ శరణారవింద, ఆ భగవంతుడికి దేవదేవుడికి శరణారవింద ఉండాలి, ఆయన శరణాగతి పొందాడు కనుక ఆయనకి అంత శక్తి కలిగింది. శ్రవణ దానికి ముందు ఏం చేశాడు ఆయన? శ్రవణ కీర్తన చేశాడు ఆయన. ఆయన తన ఒక గురువు ఉన్నతమైన వ్యక్తిని దాన్ని శ్రవణం చేశాడు కనుక ఆయన అంత శక్తిని పొంది ఇది చేస్తున్నాడు. మనం కూడా అటువంటి శక్తిని మనకు కావాలనుకుంటే, మనం ఈ అజ్ఞానం నుంచి మనం కూడా బయటపడాలనుకుంటే ఈ భగవంతునికి విభూతిని మనం భగవంతుని నామరూపజ్ఞానం ఇప్పుడు కూడా శ్రవణం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మనం జపం చేసేటప్పుడు మనం చెప్పి వినాలి. ఇది శ్రవణం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి పాపపక్షులు, మనలో ఉన్నటువంటి అజ్ఞానం, మనలో ఉన్నటువంటి గుణాలు అన్నీ కూడా ఏమవుతాయి? బయటికి ప్రక్షాళన అవుతాయి, ప్రక్షాళన అవుతాయి. ఉండేటప్పుడే మనం ఆ భగవంతుడి పాద పద్మాలకి శరణాగతి పొందగలం. ఎప్పుడైతే భగవంతుడి పాద పద్మాలు మనం శరణాగతి పొందుతామో అప్పుడు మనం పరంధామైనటువంటి ఆ గోలోక వైకుంఠానికి స్వయంగా కృష్ణుడే మనల్ని తీసుకెళ్తాడు. చేయాలనుకుని మొత్తం మనకి మొదట వచ్చిన ఆ శ్రవణ కీర్తనలు మొత్తంగా మనం ఇప్పుడు నిరంతరము చేస్తుండాలి. అందుకే భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు, కథయంతశ్చ మాం నిత్యం, ఆయన యొక్క నామరూపములు ఎప్పటికడే నిత్యము గమనించాలి, చర్చిస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? దుశ్యంతిచ రమంతిచ అది మనలో 9 అధ్యాయాలు కూడా అదే చెప్తున్నారు భగవంతుడు. భోక్తారం యజ్ఞతం భోక్తారం యజ్ఞతం సర్వలోకం సుశృతం సర్వం జ్ఞాతమ శాంతి చెప్తున్నా ముందు శ్లోకం చెప్తున్నాడు. మన్మనాభ మద్భక్తో మధ్యాజీమాం ఏదో శ్లోకం అనన్య చింత ఎల్లవేళ అనన్యం ఎల్లవేళ అని చింతలో ఉండాలి. ఆల్వేజ్ అని చింతలు ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం చేయాలి. దీన్ని మనం ఏం చేయాలి? శ్రవణ కీర్తనాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కీర్తన స్మరణ. ఈ రెండు మనం సక్రంగా చేసినట్లయితే మనం కూడా ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడి ఆ కిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవి పాద పద్మాలకి మనం శరణాగతి పొందొచ్చు. హరే కృష్ణ. సమయం చాలా ఎక్కువైంది, క్షమించండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకటి అడగండి. అనేక చాలామంది శ్రీమద్ భాగవతం మొత్తం అదే కదా, భాగవతం మొత్తం కూడా శ్రవణ కీర్తనాలు. గ్రేట్ డివోట్ ఇస్తారు అంతే, శ్రవణం చేయడం ద్వారా భగవంతుని శరణాగతి పొందారు. అనేక విధాలుగా మనం తీసుకోవచ్చు. ఆయన సర్వేంద్రియాలను కూడా భగవంతుని సేవలో నియుక్తం చేశాడు. ఆయన సర్వేంద్రియాలు కూడా దేవుడు అన్ని ఇంద్రియాలను భగవంతుని సేవలు ఏ విధంగా చేయడం మనం ఆయన ఉదాహరణగా తీసుకోవచ్చు. అనేక మంది ఓకే. హరే కృష్ణ. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీమద్ భగవద్గీత యథాతథంకి, శ్రీలా ప్రభుపాదకి, తాయి గౌర ప్రేమానందే.